ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஸ்ரீ ரங்கராமானுஜ யதிப்யோ நமஹ. காஸ்யபாஹன் வயசஞ்ஜாதம் சரண்யார்ய பதாஸ்ரிதம் வைராக்ய ஜலதிம் வந்தே ரங்கராமானுஜம் முனிம். ஸ்ரீமத் பரமஹம்ச பரிவிராஜகாச்சாரிய ஸ்ரீ ரங்கராமானுஜீயர் சுவாமிவாரு మన యందు అనుగ్రహించి తాము పర్యటించిన విశేషాలని వ్యాసరూపంగా అందించారు. దాన్నే మనం ఇప్పుడు శ్రవణం చేస్తూ ఉన్నాం. నేటి భాగం 8వ భాగం. దీనిలో మనం గతంలో ప్రారంభించిన అంటే బదరీనాథులో అక్కడ ఉన్నటువంటి విశేషాలని గ్రహిస్తూ ఉన్న సమయం నుంచి మళ్ళీ కొనసాగింపుగా ఈనాటి 8వ భాగం శ్రీమతే రామానుజాయ నమః. గోరఖ్పూర్ గీతాప్రస్ వారు ప్రచురించినటువంటి పై కథలో అనేక మార్పులు ఇతర పుస్తకాలలోనూ కనిపిస్తూ ఉన్నాయి. హీనయాన బౌద్ధుల మహాయాన బౌద్ధుల మధ్య చెలరేగిన పరస్పర స్పర్ధల కారణంగా బౌద్ధులు ఆ విగ్రహాన్ని సురక్షితంగా నదిలో దాచి పారిపోయారని, దేవతలు మానవులు అది ఎక్కడుందో తెలియక కైలాస పర్వతం మీద ఉన్న రుద్రుణ్ణి ప్రార్థిస్తే నాకు నారాయణుడే ఇష్టదైవం, అందుచేత నేనే కేరళలో ఆచార్య శంకరుడిగా జన్మించి విగ్రహాన్ని మళ్ళా ప్రతిష్ఠ చేస్తాను అని రుద్రుడు మాట ఇచ్చాడు. అతదనుగుణంగానే ప్రతిష్ట జరిపారు అని ఆలయ కమిటీ వారి పుస్తకంలో ఉంది. మిగిలిన 4-5 పుస్తకాల్లో స్వల్ప మార్పులతో ఈ 2 కథల్లో ఏదో ఒకటి నడుస్తోంది. ఈ కథల్లోని వీటిలోని ఉచితానుచితాల నిర్ణయం ఆయా వ్యక్తుల బుద్ధి విశేషానికే విడిచిపెడదాం. బదరీనాథ్నే బదరీ విశాల్ అనుకుంటున్నారనుకున్నాం కదా. చాలామంది ఋషులు తపస్సు చేసేవారు కనుక విశాల్ అనే పేరు వచ్చిందని, విశాలుడు అనే రాజు తపస్సుకి మెచ్చుకొని విష్ణువు వరం ఇచ్చాడు కనుక విశాల్ అనే పేరు వచ్చిందని, బదరీ వృక్షంగా మారిన లక్ష్మీదేవి నీడననుసరించి విశాలమైన కొమ్మల నీడను అనుసరించి విశాల్ అని పేరు వచ్చిందని, ఇలా చాలా కథలున్నాయి బదరీ విశాల్ గురించి చెప్పుకుంటే. బదరీనే బదరికాశ్రమం అని కూడా అంటారని చాలామంది అభిప్రాయం. తిరుమంగయ్యాళ్ళవార్లు తమ పెరియ తిరుమడిలో బదరీ అనే పేరుతో ఉన్న క్షేత్రం గురించి 10 పాసురాలు, బదరికాశ్రమం అనే పేరుతో ఉన్న క్షేత్రం గురించి 10 పాసురాలు కటాక్షించారు. ఈ 2 ఒకటే అని కొంతమంది పెద్దల అభిప్రాయం. అయితే వర్ణనలో ఉన్న భేదాన్ని అనుసరించి అనుమానం కలగక మానదు ఒకటేనా అని. ముసలితనం రాకముందే నడిచే శక్తి, క్షీణించకముందే బదరీని దర్శించే తరిద్దాం రండి అని ఒక దశకంలో వారు అనుగ్రహిస్తే, 2వ దశకంలో ఫలానా ఫలానా దివ్యచేష్టలు చేసిన స్వామి బదరికాశ్రమంలో గంగాతీరంలో వేయించేసి ఉన్నాడు అని వివరించారు. బదరీ అంటే స్థానికుల అభిప్రాయాన్ని అనుసరించి లక్ష్మీదేవి కనుక తత్సంబంధమైన వృక్షాలు అధికంగా ఉండే లక్ష్మీవనాన్ని కూడా బదరీ అని పిలుస్తారని కొందరు చెప్పారు. కనుకను అక్కడికి వెళ్ళడం ఈనాటికి కూడా ముసలివారికి నడక పాఠవం లేని వారికి చాలా కష్టం. కనుకనే తిరుమంగయ్యాళ్ళవార్లు వర్ణించిన బదరీ అనేది ఈనాటి బదరీనాథ్కి ఉత్తరంగా 7-8 మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్మీవనం అయి ఉంటుందా అని నాకు ఒక అనుమానం కలుగుతోంది. లక్ష్మీవనాన్ని దర్శించిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాగలను అని అనిపిస్తోంది. ఈనాడక్కడ ఒక ఆలయం లేకపోవచ్చు. నిజానికి ఈనాడు ఆలయాలు కల్పించని దివ్యదేశాలున్నాయి కదా. తిరుమంగయ్యాళ్ళవార్లు వర్ణించిన బదరికాశ్రమం అనేది మాత్రం ఇప్పటి ఈ బదరీనాదే. ఇలా బదరికాశ్రమం 2 వేరు వేరని నిర్ణయం చేస్తే మనకు దివ్యదేశాల సంఖ్య 109 అయిపోతుందనే బెంగ కూడా నాకు ఒకటి ఉంది. అంతకన్నా పెద్ద భయం పెద్దలు నిర్ణయాన్ని శంకించడం అనేది మరొక అపచారం అవుతుంది. అందుచేత ఈ విషయంలో ఆచితూచి కానీ ఏమీ అనకూడదు నా వంటివాడు. మరింత పరిశోధన జరగాలంటే అసలు తిరుమంగయ్యాళ్ళవారు ఎప్పటివారో కూడా నిర్ణయించవలసి ఉంటుంది. ఆచార్య శంకరుల ముందు వారా తరువాత వారా అనేది తేలితే ఆలయం విషయంలో మరింత స్పష్టత వస్తుంది కదా. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం వారుగా సంప్రదాయ నిష్ఠులు చెప్తూ ఉంటారు తిరుమంగయాళ్ళు వార్లు అని. బుద్ధుడేదో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వాడు. ఆచార్య శంకరులేమో క్రీస్తు శకం 680-716 ప్రాంతం వారు. ఆళ్వార్లందరూ బౌద్ధాన్ని మాయావాదాన్ని ఖండించిన వారే కనుక వారందరూ కూడా క్రీస్తు శకం 7-9 శతాబ్దాల వారే అయి ఉండాలని చరిత్రకారుల అభిప్రాయం. దీనిని త్రోసిరాజంటారు సంప్రదాయ నిష్ఠులు. తిరుమంగయ్య ఆళ్వార్ల చరిత్రలో బౌద్ధ విగ్రహాన్ని కరిగించడం లాంటి సంఘటనల వర్ణన సమస్యని మరింత జటిలం చేస్తోంది. ఆ కథని ప్రక్షిప్తం అని అనడానికి చాలా సాహసించాల్సి వస్తుంది. అనకపోతే చరిత్రకారుల అభిప్రాయాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తే ఇక్కడితో ఆగదు ఈ చైను. మిగిలిన ఆళ్వార్ల సమయాలు కూడా మారిపోతాయి. అందుచేత ఒక విస్తృతమైన పరిశోధన తర్వాతే బదరి బదరికాశ్రమం ఒకటా కాదా పూర్వం రోజుల్లో అనేది తేలుతుంది. బదరి ఆలయ ప్రాంగణం, ఈ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. బదరీనాథుని ఆలయం చిన్నదే. ఎత్తుగా మెట్ల మీద నుంచి లోపలికి ప్రవేశించాలి. అలకనందా నది వడివడిగా ప్రవహిస్తూ ఉంటుంది ఒక పక్కన. ఆలయం ముందరే ప్రవాహపు డౌన్లో పల్లంలో కొద్ది దూరంలోనే ఋషిగంగ అనే మరొక ప్రవాహం అలకనందలో కలుస్తూ ఉంటుంది. ఆలయం ఎదురుగా ఉన్న బ్రిడ్జి మీద నిలబడితే ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మనోహరమైన వాతావరణం. బ్రిడ్జి మీద నుంచి అన్ని వైపులా మనకు కనిపిస్తుంది. ఎదురుగా నారాయణ పర్వతం, దాని పర్వత చెరీలలో ఆలయ గోపురం. అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. యాత్రికుల రద్దీ, బిచ్చగాళ్ల హడావిడి, షాపుల వారి టేబురికార్డుల పాటలు కొంత ప్రశాంతతని కలుషితం చేస్తున్నాయని ఒప్పుకోక తప్పదు. ఆలయంలోకి ప్రవేశించే ముందర తప్తకుండంలో స్నానం చేయడం ఒక ఆచారం. కనీసం నీళ్లు చల్లుకోవడమైనా చెయ్యాలట. అగ్నిదేవుడు సర్వభక్షకుడు కదా, అందుకని ఆయనకి పాపభారం అధికమట. అది ఎలా తొలగుతుందా అని విచారంగా ఆయన ఉన్నప్పుడు లభించిన వేదవ్యాసుడి సలహా మీద బదరికాశ్రమంలో భక్తుల శరీరాలకి సేవ చేస్తూ ఉండు అన్నాడు. చిరకాలం నుంచి తత్తకుండంలో, నిజానికి తత్తకుండం స్నానం కాదు ప్రధానం అంటారు ఇంకొందరు, అలకనందా నదిలో స్నానం చేయాలట. మంచు కరిగిన నీరు అది. వడివడిగా ప్రవహిస్తూ చేయి పెట్టగానే జివ్వుమంటుంది చలికి. అందుచేత ఆ నదీ స్నానానికి బదులు అక్కడే ఉన్న ఉష్ణ జలధార అంటే వేడి నీటి బుగ్గ అయినటువంటి తప్తకుండంలో స్నానం చేస్తారు అందరూ. అక్కడ కుండాలు చాలా ఉన్నాయి. కుండం అంటే నలుచదరంగా తయారు చేసిన చిన్న చిన్న ఒక గది పొడవు, వెడల్పుల నుండి అనుకోండి అంటే 10x10 ఉంటుంది. ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది. వాటిల్లోకి వేడి నీటిని పైపుల ద్వారా ప్రవేశింపజేస్తారు. ఆడవారికి మగవారికి ప్రత్యేకంగా ఉన్నాయి ఈ కుండాలు. ప్రతిరోజు మొత్తం నీరు ప్రతి కుండంలోది తీసేసి శుభ్రం చేసి మళ్ళా తాజాగా నింపుతూ ఉంటారు. కనుక భయం అసహ్యము అవసరం లేదు. గంధకం వాసన వస్తూ ఉంటుంది నీరు. నీటి ఊట గరుడ గుహలో ఉంది. అక్కడి నుంచే పైపుల ద్వారా బయటికి వస్తుంది. ఆ కుండాలు, గరుడ గుహ ఇవన్నీ ఆలయానికి నదికి మధ్యగా ఉన్నాయి. అందుచేత నదిని చూసి కుండాలను చూసి ఆలయానికి వెళ్ళవచ్చు వరుసలో. అక్కడే నైవేద్యానికి పళ్ళ్యాల్లో డ్రై ఫ్రూట్స్ వగైరాలు పెట్టి అమ్ముతారు. అవి తీసుకుని నేరుగా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆచార్య శంకరుల వారికి బదరీనారాయణుల విగ్రహం దొరికిన తరువాత గరుడ గుహలోనే ఉంచి ఆరాధన చేసేవారట చాలా కాలం. తర్వాత గర్వాల్ రాజు ఒక ఆలయాన్ని కట్టించారట. 13వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యాబాయి ఆలయ శిఖరాన్ని బంగారు రేకుతో అలంకరించారట. 1803లో వచ్చిన బ్రహ్మాండమైన భూకంపానికి పాడైపోయిన ఆలయాన్ని జైపూర్ మహారాజుగారు మరలా కట్టించారట. ఈరోజు మనం దర్శించే ఆలయం ఇదే. కుండాలన్నింటికీ దిగువగా అలకనందకి చాలా దగ్గరలో ఉన్న కుండం పేరు నారద కుండం. అందులోంచే బదరీనారాయణుడి విగ్రహాన్ని వెలికి తీశారు ఆచార్య శంకరులు. మొదట ఇందులో స్నానం చేయాలంటారు కొందరు. కానీ ఎవరూ చేస్తున్నట్లు లేదు ఆ పరిసరాలను చూస్తే. ఇక మనం పంచశిలలు నారదశిల దీని గురించి తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కుమారులందరినీ వైరాగ్య సంపన్నులుగా నారద మహర్షి చేస్తూ ఉంటే తనకి తన తండ్రి ఆజ్ఞ చేసిన సంతానవృద్ధి కార్యక్రమం కుంటుపడుతుందనే కోపంతో దక్ష ప్రజాపతి నారదుణ్ణి నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకపోదువుగాక అని శపించాడట. నారదుడు వెళ్ళి నారాయణమూర్తితో బదరీవనంలో ఈ విషయం ఫిర్యాదు చేస్తే ఆయన ఇక్కడ ఆ శాపం పనిచేయదు, హాయిగా స్థిరంగా ఉండి తపస్సు చేసుకోమని ఆజ్ఞ ఇచ్చాడట. అందుకని ఇక్కడ నారద మహర్షి 60,000 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడట. ఆయన ఏ శిల మీద తపస్సు చేశాడో ఆ శిలనే నారద శిల అంటారు. ఉష్ణకుండాలకు దగ్గరే ఈ శిల ఉంది, పేరు వ్రాసి ఉంటుంది. తర్వాత మనకి మార్కండేయ శిల ఒకటి కనిపిస్తుంది. నారదుడి వలన బదరికాశ్రమ గొప్పతనం విన్నటువంటి మార్కండేయ మహర్షి నారద శిల దగ్గరలో ఉన్న ఇంకో శిల మీద తపస్సు చేసి నారాయణుడిని ప్రత్యక్షం చేసుకున్నాడట. ఉష్ణజలధార ఈ శిల మీదగా దగ్గరగా పడుతూ ఉంటుంది కూడా. స్కందపురాణంలో ఈ శిల మీద కొంతకాలం బదరీనారాయణుని విగ్రహం పూజలు అందుకున్నది అని కూడా ఉంది. తర్వాత వరాహశిల అనేది ఒకటి. హిరణ్యాక్షవధ అయిన తర్వాత వరాహమూర్తి అలకనందలో ఉన్న ఒక శిల మీద కొంతకాలం వేంచేసి ఉన్నారట. దానిని వరాహశిల అంటారు. వరాహరూపంలా అనిపిస్తుంది, నారద శిలకి దగ్గరలోనే ఉంది. తర్వాత గరుడశిల. విష్ణుమూర్తి వాహనంగా తాను సేవలు చేసుకోవాలనే కోరికతో గరుత్మంతుడు 30,000 సంవత్సరాలు తపస్సు చేస్తే మొత్తానికి ఫలించింది, వరాన్ని పొందాడు, వాహనంగా మారాడు. ఆ తపస్సు చేసిన స్థలమే ఇదిగో ఈ గరుడశిల. దీని కింద నుంచే ఉష్ణధార ఊట వస్తూ ఉంటుంది. తర్వాత కనిపిస్తోంది మనకి నృసింహశిల. హిరణ్యకశిపుని వధ అయిన తర్వాత తన క్రోధాన్ని విడవడానికి నరసింహమూర్తి అలకనందా నదిని ఎంచుకున్నారట. ఆయన వేంచేసి ఉన్న శిల నృసింహశిల. బ్రిడ్జి మీద నుంచి చూస్తే నదిలో బ్రిడ్జి దిగువన నీటిలో ఆలయం ఉన్న పక్క ఒడ్డుని ఆనుకొని ఈ శిల ఉంటుంది. ఇలా పంచశిలలు చూసుకుంటూ ఆలయం వైపుగా మెట్లెక్కి వెడుతూ ఉంటే ఎడమ చేతి వైపు ఆచార్య శంకరులకు ఒక చిన్న ఆలయం ఏర్పడి ఉంది. ఏ మహానుభావుని దివ్య చేష్ట వలన మనం ఈనాడు బదరీనాథుణ్ణి సందర్శిస్తున్నామో అట్టి ఆయనకి ఒక్కమారు నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించడం ఉచితం అన్నారు మన జీయర్ స్వామివారు. ఆ విషయాలు తర్వాత, అంటే బదరీనాథుని ఆలయంలోని విశేషాలు, మూర్తి విశేషాలు అన్నీ రేపు తెలుసుకుందాం. అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.